ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗರುಡ ಪುರಾಣ ವಿಂಟುನ ಭಕ್ತುಲಂದರಿಕೀ ಸ್ವಾಗತ ಪೂರ್ವದು. ಈಸಾರಿ ಈ ಶ್ಲೋಕಂ ಮೀರಂದರೂ ಕೂಡ ನಾತೋ ಕಲಿಪಿ ಚೆಪ್ಪಂಡಿ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ఉన్మత్త భైరవుని యొక్క ఉపాసనా విధానం తెలుసుకుందాం. ఉన్మత్త భైరవుణ్ణి ఒక శిలలోకి ఆవాహన చేసి పళ్ళెల్లో పెట్టుకోమని చెప్పాను. అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం విగ్రహమే తయారు చేసుకోండి. భైరవ విగ్రహం మీకు ఎలా తయారు చేసుకోవాలో విధానం ఎంతో పూర్వభాగంలో చెప్పాను. లేకపోయినా భైరవ ఆకారం ఉంటూ ఉంటే చాలు గనక వెండితోనో బంగారంతోటో రాగితోటో ఏదో ఒక దానితోటి ఒక రూపం తయారు చేసి పళ్ళెల్లో పెట్టుకోండి. ఇలా రూపాలు తయారు చేసుకునే శక్తి లేనివాడు, రూపాలు తయారు చేసుకోవడానికి కావలసిన సామగ్రి లేనివాడు, తయారు చేసి పెట్టేవాడు లేనటువంటి వాడు చక్కని శిలని తయారు చేసి అది కూడా మృదువుగా నున్నగా ఉన్నటువంటి శిల అయితే మంచిది కనుక అటువంటి శిలని పళ్ళెల్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఉన్మత్త భైరవం ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుకోండి. అప్పుడు ఉన్మత్త భైరవుడు ఆ శిలలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన అందులోకి వచ్చి కూర్చున్నాక వరుసగా ధ్యాయామి ధ్యానం సమర్పయామి వంటి షోడశ ఉపచారాలు చేయండి. షోడశ అంటే 16, ఉపచారములు అంటే సేవలు. భగవంతునికి మనం చేసేటటువంటి సేవలు ఉపచారములని పిలువబడతాయి. 16 ఉపచారములు స్వామికి చేస్తున్నాం కనుక వాటిని షోడశ ఉపచారములు, షోడశ ఉపచారములు అంటారు. ఈ ఉపచారములు ఎలా చేయాలో అర్చకుల ద్వారా పురోహితుల ద్వారా తెలుసుకోండి. ఏమి చేత కాకపోతే కనీసం పంచపూజలు చేయండి. 5 పూజలని పంచపూజలు అంటారు. అంతేగాని పంచెను పట్టుకు పూజించడం కాదు పంచపూజ అంటే. అవేమిటి? ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని ఈ చిటికిన వేళ మధ్యలో బొటల వేలులా పెట్టి భగవంతునికి ముద్ర చూపిస్తే అది గంధముద్ర. ఇలా పెట్టామంటే భగవంతునికి గంధం సమర్పించినట్టే. ఇలా పెట్టిన తర్వాత అప్పుడు కాస్త గంధం కనుక ఆ రాయి మీదో విగ్రహం మీదో వేస్తే ఆ పూజలో ఉన్న దోషాలు పటాపంచలైపోతాయి. ముద్రలతో స్వామిని పూజించటం వల్ల ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అక్కడికి అది గంధం అయ్యింది. ఆ తర్వాత ఈ చూపుడు వేరు బొటలు వేరు మధ్యలో చేర్చండి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని ఒక పువ్వు వెయ్యండి. అప్పుడేమిటి, ఈ పువ్వులలో దోషమున్నా లేక మన పూజలో దోషమున్నా మన పూజలు చూసే వారిలో దోషమున్నా ఎవరిలో ఏ దోషమున్నా తొలగిపోతుంది. ఈ విధంగా పుష్పముద్రతో భగవంతుడికి పుష్పం సమర్పించాలి. అందులో ఉన్మత్త భైరవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఉమ్మెత్త పువ్వు. దత్తూరము అని సంస్కృతంలో దాన్ని పిలుస్తాం. దత్తూర పుష్పం సమర్పయామి లేదా ఉమ్మెత్త పువ్వును సమర్పిస్తున్నాను అనండి. ఉమ్మెత్త పువ్వుని స్వామివారికి సమర్పిస్తే మనలో ఉన్న కొన్ని ఉన్మత్తతలు తొలగిపోతాయి, పిచ్చి పనులు తొలగిపోతాయి, వెర్రి నశిస్తుంది. పూర్వకాలంలో మనస్సు అదుపులో పెట్టుకోలేక ఇంద్రియ నిగ్రహం లేక పిచ్చెక్కినట్టు ప్రవర్తించేటటువంటి వాడిని కాలభైరవుని దగ్గరికి తీసుకెళ్ళి ఉమ్మెత్తకాయలతో ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయించేవారు. దానివల్ల వాళ్లలో మానసికమైన అస్థిమితత తొలగిపోయి వాడు స్థిమితులు అవుతారు. మనస్సు అదుపులోకి వస్తుంది, బుద్ధి చెప్పిన మాట వింటుంది. మానసికమైన అస్వస్థత అన్నిటికంటే ప్రమాదమైందండో. అసలు రోగం శరీర రోగం కంటే మానసిక రోగం గొప్పదన్నారు. మనస్సులో విచిత్రమైన వికారాలు రోగాలు పుట్టిన వ్యక్తి ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. అన్నిటికంటే మానసిక రోగమే ప్రమాదకరమైనది. అందువల్ల ఉమ్మెత్త పువ్వులతో స్వామిని అర్చించాలి. ఆ తర్వాత ఈ బొటల వేలు తీసుకుని చూపుడు వేలు మధ్యలో ఇలా పెట్టండి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అని ధూపం చూపించండి. ఇది ధూపముద్ర. ఈ విధముగా ముద్ర ప్రదర్శించి అగరుబత్తులు కానీ గుగ్గిలము కానీ ధూపు స్టిక్కులని మధ్యలో వస్తున్నాయే ఆ కాష్టాలు మొక్కలేవో వాటితో కానీ ధూపం ప్రదర్శిస్తే ఆ ధూపం స్వామికి సమర్పిస్తే స్వామి మనకి ఐశ్వర్యం ఇస్తాడు. ధూపాదైశ్వర్యం అవాప్స్యసి అని. ధూపం వల్ల ఐశ్వర్యం పొందుతాం, పదవులు పొందుతాం. పదవి అంటే మన మనస్సే గొప్ప పదవి. మన మనస్సు మనం చెప్పిన వాటి వినడం, మనం మనస్సును అదుపులో పెట్టగలగడమే గొప్ప పదవి కనుక అది లభిస్తుంది. కాబట్టి ధూపం ఇవ్వండి, ఇది ధూపముద్ర. ఈ ముద్ర అయ్యాక ధూపాన్ని కాలభైరవునికి, ఆ ఉన్మత్త భైరవునికి సమర్పించాలి. ఆ తర్వాత మధ్యవేలు దగ్గరికి రండి. మధ్యవేలులోకి ఇలా బొటన వేలు చేర్చి, నేను చూపించినట్టుగా మధ్యవేలు మధ్యలో రెండు బొటన వేలు చేర్చి దీప దర్శనం చేయించండి. దీనికి దీపముద్ర అని పేరు. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి అని పలికి ఇలా పెట్టి దీపమును చూపించండి. ఇప్పుడు దీపం స్వామివారికి ముద్రానంతరం చూపిస్తే ఆ దీపదర్శనం వల్ల మనలో ఉన్న తామసిక గుణాలు తొలగిపోతాయి. ఇతరుల అభివృద్ధిని చూచి సహించలేని లక్షణాలు, అజ్ఞానం, మూర్ఖత్వం, ఎవరి మాట వినకపోవటం, క్షణికోద్రేకం పొందటం, ఉద్రేకంలో తనను తానైనా అంతం చేసుకోవటం లేదా ఇతరులను అంతం చేయటం, ఇదంతా చీకటి అని పిలువబడుతుంది. తమోగుణం ఎంత ప్రమాదమైందో తెలిసినా, తమస్సు అంటే చీకటి. ఈ తమస్సు అనే ఒక గుణం అంటే మనిషి మనసు చీకటిగా మారిపోవటం, వాడి బుద్ధి చీకటి అయిపోవటం వల్ల ఎవరి మాట వినరు, తొందరగా ఉద్రేకం పొందుతారు. అయితే ఇతరులను కొట్టేలా చంపేస్తారు, పీడిస్తారు, లేదా తామే విషం తాగో అగ్నిలో దూకో చచ్చిపోతారు, ఊరు వేసుకునే చచ్చిపోతారు. అందుకే అత్యంత ప్రమాదకరమైనది తమోగుణం. ఈ తమోగుణాన్ని కటిక చీకటితో పోల్చారు. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. మనిషిలో ఉన్న తమోగుణం తొలగాలంటే భగవంతునికి దీపం సమర్పించాలి. భగవంతునికి మనం చూపించే దీపం వల్ల మనలో ఉన్నటువంటి తామసిక గుణం తొలగిపోతుంది. అందుకని దీపముద్ర ప్రదర్శించి దీపాన్ని స్వామికి చూపించండి. ముడి నువ్వులు నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. కాలభైరవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది తైల దీపం. తైలము అంటే వ్యవహారంలో నూనె అంటాం కానీ తెల అంటే నువ్వు. నువ్వులపై పొట్టు తీయకుండా నల్ల నువ్వులు ఉన్నాయే, ఆ నువ్వులతో తయారు చేసినటువంటి నూనెకి తైలము అని పేరు. అటువంటి తైల దీపాన్ని కాలభైరవుని సన్నిధానంలో వెలిగించినట్టయితే, ఇక్కడ వ్యవహారంలో అప్పుడప్పుడు కాలభైరవుడు అంటున్నా, ఇప్పుడు మీరు చేసే పూజ అంతా ఉన్మత్త భైరవుడికి గుర్తుపెట్టుకోండి. ఆ ఉన్మత్త భైరవుని యొక్క ఎదురుగా దీపం వెలిగించి ఆ దీపం ఆయనకు చూపిస్తే ఈ భయంకరమైన తమస్సులు చీకట్లు తొలగిపోతాయి. చీకటి యొక్క లక్షణం ఏమిటంటే, ఇంకో గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ మీకు. ఇక్కడ తమస్సు దూరం అవ్వాలి, చీకటి దూరం అవ్వాలి, దానికి దీపం ఇవ్వాలి. ఇంతకీ ఈ తమస్సు మనలో ఏ రకంగా ఉంటుంది అంటే, ముందు గురువులకు ద్రోహం మొదలవుతుందండి. తమోగుణం ఎక్కువగా ఉన్నవాడికి దూరంగా ఉన్నంతసేపు మా గురువుగారు దేవుడేమో ఆయనతో ఒక్క క్షణం మాట్లాడితే చాలనుకుంటాడు. దైవానుగ్రహముల్లో గురువు సన్నిధానానికి వచ్చాక క్రమక్రమంగా ఏ గురువు వల్ల మనం వెలుతురులోకి వెడుతున్నామో ఆ గురువుకి వ్యతిరేకంగా మాట్లాడతాం, ద్రోహం చేస్తాం. అక్కడి నుంచి వాడు సర్వ పతనం అయిపోతాడు, వాడిని ప్రపంచంలో ఎవరూ రక్షించలేరు. ఎంతోమందిని చూసాం కదండి, ఉదంకుడు అనేటటువంటి వాడు గురుభక్తితో గురువుగారికి అల్లుడై ఆ తర్వాత గురువుగారికి ద్రోహం చేయబోని చివరికి భ్రష్టుడు అయిపోయాడు. ఉదంకుడు అంత గురుభక్తుడు లేడు దానికి, మొదట్లో అంతవాడు. కొంతకాలం పోయాక గురువుగారికి సేవ చేసి చేసి చేస్తే గురువుగారు మెచ్చుకున్నారు, వాడికి పునర్జన్మ ఇచ్చారు, గురువుగారు అల్లుడయ్యాడు. అల్లుడైన దగ్గర నుంచి గురువుగారిని పీడించడం మొదలుపెట్టాడు. చివరికి ఏమైపోయింది, ఉదంకుడు భార్యకి దూరం అయిపోయి ఎడారిలో దిక్కు లేకుండా అయిపోయాడు. ఆ సమయంలో మళ్ళీ కృష్ణుడు అనుగ్రహించడానికి వస్తే ఈ గురుద్రోహం వల్ల కృష్ణుడికి కూడా శాపం పెట్టాడు. చివరికి ఉత్తి నీళ్లు తప్పేం లేకుండా అయిపోయాట. ఉదంకుడికి మాత్రం మోక్షం లేకుండా అయిపోయింది చివరికి. ఇప్పుడు ఉదంకుడి భార్య ముక్తికి వెళ్ళింది, ఉదంకుడి గురువు తన శక్తితో హాయిగా వైకుంఠానికి వెళ్ళగలిగాడు, ఉదంకుడు ఇప్పుడు ఎడారుల్లో పడి అల్లాడిపోతున్నాడు. అలా మూడు యుగాలు అల్లాడితే గానీ అతనికి ముక్తి రాదట. చూసారా కర్మ అంటే ఇది. అందుకే గురువులకు ఎంత దగ్గరగా పెడితే అంత భక్తి పెంచుకోవాలి. కొంతమందికి అజ్ఞానం వల్ల ఏమవుతుందన్నమాట, ఈ ప్రపంచంలో ఎవరికి చెరువు కాదు, గురువు గారికి నేను చెరువు అయ్యాననుకుని ఈ గురువు మన అరచేతిలో ఉన్నాడు అనుకుని అజ్ఞానంతో ప్రవర్తిస్తారు, దాంతో భ్రష్టులు అయిపోతారు. కృష్ణం వందే జగద్గురుమని రోజు మనం తలుచుకుంటున్నామా, అటువంటి కృష్ణుణ్ణి నిరంతరం పూజించే నారదుడు కూడా ఒకనాడు అజ్ఞానంలో పడిపోయాడు. పడిపోయి ఈ కృష్ణుడు ఏకకాలంలో 16,000 మంది క్షత్రియ కన్యలతో ఎలా ఉండగలుగుతున్నాడు, 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు నరకాసురుడిని సంహరించి. నరకాసురుడు 16,000 మంది రాజకుమార్తెని జైల్లో పెట్టాడు. నరకాసురుడిని చంపాక చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ దుర్మార్గుడు జైల్లో నానాయాతంలో అనిపించడం వల్ల బయట ప్రపంచంలో మాకు విలువ ఉండదు, గుర్తింపు ఉండదు, ఇక మేము బతకలేము, నువ్వే రక్షించు మమ్మల్ని అంటే, వాళ్ళని ఉద్ధరించడం కోసం పరమాత్ముడు 16,000 రూపములు ధరించి ఒకేసారి ఆ 16,000 మందికి తాళి కట్టాడు. ఈ విధంగా షోడశ స్త్రీ సహస్రాంగనా సమేతుడయ్యాడు. షోడశ సహస్రాంగన సమేతుడు అయ్యాడు ఆయన. ఇది కాకుండా అష్టమహిషులు ఉండనే ఉన్నారు. దాంతో ఒకరోజు నారదుడికి అనుమానం వచ్చింది. నిరంతరం వైకుంఠానికి వెళ్ళినవాడు, నిరంతరం కృష్ణుడి గురించి తెలిసినవాడు, కృష్ణుడి గురించి ఆయనకి తెలిసినట్టు ఎవరికీ తెలియదు, అంతటి గొప్పవాడు, భాగవత సప్తాహాలను చేయించినవాడు, వ్యాసుని చేత భాగవతం రాయించినటువంటి నారదుడు కూడా ఈ కృష్ణుడు ఈ ఆడవాళ్ళ మధ్యలో ఏం పడుతున్నాడో చూద్దామని ఒక రోజున పొద్దున్నే బయలుదేరాడు. రుక్మిణీదేవి బంధినానికి వెళ్ళాడు. రుక్మిణీదేవితో కృష్ణుడు సరదాగా ఆడుకుంటున్నట్ట. అప్పుడు రుక్మిణీదేవి వచ్చి ఆయన పాదాలు ఉత్తరం మొదలెట్టింది. ఆహా అమ్మా రుక్మిణి, నువ్వు కృష్ణుడికి సేవ చేస్తున్నావా? సరే నేను ఇక్కడి నుంచి ఇంకో చోటు కడతానన్నాడు. వెళ్ళి రండి నారద, వెళ్ళి రండి అన్నాడు కృష్ణుడు. కృష్ణుడికి దండం పెట్టి ఇక్కడి నుంచి బయలుదేరి జాంబవతి ఇంటికి వెళ్ళాడు. జాంబవతి ఇంటికి వెళ్ళి, చూచావా జాంబవతి, ఎప్పుడు చూసినా రుక్మిణి దగ్గరే ఉంటున్నాడు మీ ఆయన అంటూ అడగా, ఏడు స్వామి అంటున్నారు అన్నట్టు కృష్ణుడు. చూస్తే జాంబవతి ఇంట్లో ఉన్నాడు ఆయన. పువ్వులదండ ముడిచి ఈ పువ్వుల దండ ఒకటి చక్కగా తయారు చేసి ఒక పువ్వులు కదిలేటి పారిజాతం వంటి పుష్పాలు ఉన్నాయి, ఈ పువ్వులతో మంచి దండ గూర్చి ఇది జాంబవతి కొప్పులో పెట్టడానికి వస్తున్నట్టు ఆయన. వెంటనే నోరులో మూసుకున్న నారదుడు, అక్కడ రుక్మిణి మందిరంలో ఉన్నావు, ఇక్కడ ఉన్నావా అని ఆయన అనుకుని ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. ఏ ఇంటికి ఎడుతున్నారు స్వామి అంటే, ఏదో చోటు కెడుతున్నా లేవా అని అక్కడి నుంచి బయలుదేరి సత్యభామ దగ్గరికి వెళ్ళి, సత్యభామ సత్యభామ, ఎప్పుడు చూసినా నువ్వు కృష్ణ కృష్ణ అంటావు, కృష్ణుడు అంటే నీకు ఇష్టం అంటావు, కృష్ణుడు కూడా నీ మాట విన్నట్టు ఇస్తాడు, ఏం లాభం, ఆ జాంబవతి దగ్గర రుక్మిణి దగ్గర ఉంటున్నాడు అనబోతూ ఉండగా, ఏమిటి స్వామి పలుకుతున్నారు అన్నట్టు మళ్ళీ ఈయన జాంబవతి పాదాలు ఒత్తుతూ, జాంబవతి సత్యభామ యొక్క పాదాలు ఒత్తుతూ సత్యభామ దగ్గర ఉండిపోయాడు. ఈ విధంగా నారదునికి పిచ్చెక్కిపోయింది. ఏమిటి, రుక్మిణి మందిరంలో, జాంబవతి మందిరంలో, సత్యభామ మందిరంలో, కాళిందీ మందిరంలోనూ ఆయన ఉన్నాడు. కాళిందీ మందిరంలో ఏం చేస్తున్నాడు, కాళీయుడి పడగల మీద ఒకప్పుడు తాండవం ఆడినట్టుగా తాండవం నృత్యం భార్యతో పాటు ఆడి నాటకం ఆట మొదలెట్టాడు. ఇక్కడి నుంచి మిత్రవింద దగ్గరికి వెళ్ళాడు. మిత్రవిందతో కూర్చుని కాసేపు సరదాగా హాస్యాలు ఆడుకుంటున్నాడు. ఇక్కడి నుంచి నాగనజీతి మందిరానికి వెళ్ళాడు. కోసల దేశపురాజు అయోధ్యరాజు కూతురైన నాగనజీతి ఆయనకి ఆరో భార్య. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాగనజీతి పాయసం చేసి పెట్టినా, నేను చేస్తే పాయసం చాలా బాగుంటుంది సుమా అని ఆవిడకి పాయసం చేసి పెట్టడం మొదలెట్టాడు. ఇక్కడి నుంచి భద్ర ఇంటికి వెళ్ళాడు. తీరా భద్ర దగ్గరికి వెళ్ళి చూస్తే భద్రగారికి అప్పాలు వేయడం రాదట. శనివారం నాకు అప్పాలు రావండి అంటారే, అప్పాలు రావడం పాప ఆవిడ ధర్మగారు ఆవిడకి వంట చేయడం రాదు, మొగుడు చేసి పెట్టాలి, అందుకని శ్రీకృష్ణుడు ఆవిడకి అప్పాలు వేసి పెట్టాడు. ఇక్కడి నుంచి మళ్ళీ లక్షణ ఇంటికి వెళ్ళాడు. లక్షణ అంటే స్వయంగా దుర్యోధనుడి యొక్క చెల్లెలు, చాలామందికి తెలియదు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి జడ వేయడం మొదలెట్టాడు. చక్కగా పేలుకొక్కడం మొదలెట్టాడు, దుగ్గలతో జడ తోవడం మొదలెట్టాడు. ఓరి నాయనో, 8 దగ్గర ఉన్నాడు రా బాబు అనుకుని ఈయన బయలుదేరి ఇవి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కింద మొత్తం 16,108 మంది స్త్రీల యొక్క ఇళ్ళన్నీ వెళ్ళాడు, వెతికాడు. ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఓ చోట పాలు పితుకుతాడు, ఓ చోట ఆవులు కడతాడు, ఓ చోట భార్యతో నృత్యం చేస్తాడు, ఓ చోట పాట పాడతాడు, ఓ చోట ఆట ఆడతాడు, ఓ చోట అన్నం తింటాడు, ఓ చోట నిద్రపోతాడు, ఓ చోట ముచ్చట్లాడతాడు, ఒక్కో చోట సరదాగా తగాదా నటిస్తాడు, ఒక్కో చోట జడ వేస్తాడు, ఒక్కో చోట దువ్వుతాడు, ఓ చోట నవ్వుతాడు, ఓ చోట పువ్వులు వేస్తాడు. ఇలా ఏ ఇంటిలో చూచినా కృష్ణుడే కనపడటంతో నారదునికి మతిపోయి అప్పుడు జ్ఞానోదయమయ్యి, సర్వాంతర్యామి అయిన వాసుదేవుడు అనంతుడవు పద్మనాభుడవు నిన్ను గుర్తించలేక సామాన్య మానవుడిగా భావించి ఎంతమంది స్త్రీలతో ఎలా వేగుతున్నావో పరీక్షించాలనుకున్నాను పరమాత్మ, నన్ను రక్షించు బాబు అని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంతటి భక్తుడు నారదుడు కూడా కృష్ణుడికి దగ్గర అవగానే, 4 రోజులు కృష్ణుడి ఇంట్లో జరగానే కృష్ణుడితో కలిసి పక్కన కూర్చుని భోంచేయగానే కృష్ణుడి మీద లేనిపోని అనుమానాలు వచ్చాయంటే, ఇవాళ కలియుగంలో ఉన్న మానవులు ఎటువంటి వాళ్ళు అవుతారో ఆలోచించండి. గురువుల యొక్క మహిమ గుర్తించలేక ఏ గురువు యొక్క అనుగ్రహంతో తాము పైకి వస్తున్నారో ఆ గురువుకే వ్యతిరేకంగా నడుచుకుంటారు. ఇది అతి భయంకరమైనటువంటి తమస్సు అంటే. అటువంటి గురుద్రోహులకు ఎప్పటికీ ముక్తి రాదట. అన్నద్రోహం, గురుద్రోహం, మిత్రద్రోహం నకారయ్యత్తన్నారు. అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేయకూడదు, మిత్రద్రోహం చేయకూడదు, గురుద్రోహం చేయకూడదు, బ్రహ్మద్రోహం చేయకూడదు, ఇవన్నీ చేయకూడదని శాస్త్రం. గురువే దైవము, దైవమే గురుడు, నాకున్ బంధువున్ మిత్రుడున్ గురువే అంచును. నేను మానవ కథలో రాసిన అద్భుతమైన పద్యం ఇది. గురువే దైవం, గురువే నేను, దైవమే గురువు అని ఎవడు నిరంతరం గురు పాదపద్మములను ఆరాధిస్తాడో, గురువుని పట్టుకుంటాడో అటువంటి వాడు సమస్త
సుఖాలు పొందుతాడు. ఈ లోకంలో వాడికి ఎప్పుడూ తిరిగి ఉండదు, భుక్తి ముక్తి కూడా లభిస్తాయి. ఇప్పుడు ఆ గురుద్రోహం చేయకుండా ఉండాలంటే మనలో గురువు మీద వచ్చేటటువంటి వ్యతిరేకపు ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు రాకుండా పోవాలని పోవడం కోసమే ఉన్మత్త భైరవునికి దీపం చూపించాలట. నువ్వుల దీపం స్వామివారికి చూపిస్తే ఉన్మత్త భైరవుడు అది సేకరించి వీడికి తమో గుణము దూరం చేస్తాడు, తామసిక లక్షణాలు దూరం చేస్తాడు, వీడికి మాట వరసకు కూడా తామస్సురాడు అప్పుడు అనమాట. అప్పుడు వాడు జ్ఞాని అయిపోతాడు. అసలు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటాడు కృష్ణుడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ వర్తతే, భగవద్గీతలో గొప్ప శ్లోకం ఇది. జ్ఞానముతో సమానమైన వస్తువు, పవిత్ర వస్తువు ఈ ప్రపంచంలో లేదు. అంటే అన్నిటికంటే గొప్పది జ్ఞానమే. పవిత్ర వస్తువు అంటే జ్ఞానం. జ్ఞానము వంటి పవిత్ర వస్తువు మరొకటి లేదు. అటువంటి జ్ఞానం రావాలంటే ఏం చేయాలన్నమాట? దీపం చూపించాలి. అప్పుడు వాడు బాగుపడతాడు. అసలు దీప దర్శనంతో ఈ పూజ చేసే వాళ్ళలో ఉన్న పిచ్చి లక్షణాలన్నీ పోతాయట. వెర్రి అంతా పోతుందట, మానసిక అస్వాస్థ్యత అంతా తొలగిపోతుందట. అయ్యాక అక్కడికి దీపం అయిపోయాక ఇప్పుడు నైవేద్యం సమర్పించాలి. నైవేద్యములకు ఉంగరం వేలు తీసుకోండి. దీన్ని అనామిక లేక ఉంగరం వేలు అంటారు. బొటన వేలు రెండూ తీసుకుని ఈ అనామికల మధ్యలో చేర్చండి. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని బలికి ఏదో ఒక నివేదన పెట్టడం కాదండో, ఈ ఉమ్మెత్తకాయని పూట నైవేద్యంగా పెట్టాలి. ఉమ్మెత్తకాయని మారేడు కాయని గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఏ ఒకటి ఉన్నా పర్వాలేదు, అన్నీ ఉంటే మరీ మంచిది. ఉమ్మెత్త, మారేడు, దానిమ్మ ఈ మూడు పళ్ళు తప్పనిసరిగా ఉండాలి. వీటిల్లో ఒకటి దొరికితే ఒకటి దొరకపోయినా పర్వాలేదు, ఉమ్మెత్త మాత్రం తప్పనిసరిగా సంపాదించండి. దీంతోపాటు కాలభైరవునికి బాగా ప్రీతిపాత్రమైనది మినుము. కాబట్టి మినుముతో తయారు చేసిన గారెలు కానీ, మినప గుడుములు కానీ, లేదా బియ్యము మినుములు, మినుము గుళ్ళు అనమాట, మినుములు అంటే మళ్ళీ ఎంత గుళ్ళు ఉంటాయి, నల్లగా ఉంటాయి మినప గుళ్ళు, ఆ మినుములు బియ్యము కలిపి వండిన అన్నం నెయ్యి వేసి కాస్త దానిని నివేదన చేయండి. అన్నం ప్రసాదంగా అందరూ తినండి, దానిమ్మ ఫలం కూడా తినండి, ఉమ్మెత్త ఫలం మాత్రం ప్రసాదంగా తినకండి. తింటే ఉన్మత్త భైరవులు అనుగ్రహం వాడు ఎలా ఉన్నా మనమే ఉన్మత్తలం అయిపోతాం. ఉమ్మెత్తకాయ నైవేద్యం పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఈ ఉమ్మెత్తకాయని రసం తీసి ఆ రసాన్ని ఇంటి చుట్టూతో నాలుగు వైపులా పోస్తే ఇంకా ఇంటి వైపుకి ఏ విధమైనటువంటి పిశాచాలు, భూత ప్రేతాలు, శాకిని, డాకిని, రక్షోగణాలు, రవు పటాపంచలి దూరం అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం ఆ ఉమ్మెత్త రసం ఈ మాడుకు కొంచెం రాసుకుని ఆ కాళ్ళకు కూడా రాసుకుని ఇంటికి వచ్చాక శుభ్రంగా వాడి స్నానం చేయండి. ఇది ఇంటికి వచ్చాక నా ఉద్దేశం, ఈ పని అయిపోయాక ఇంటి చుట్టూతో రసం చల్లాలి కదా, ఉమ్మెత్త రసం తీయమన్నాను, ఇంటి చుట్టూతో నాలుగు వైపులకు కాస్త చల్లమన్నాను. దానివల్ల బ్యాక్టీరియా కూడా పోతుంది అండి, ఇళ్లలోకి వచ్చే కొన్ని రకాల వైరస్ రావు. ఆ తర్వాత కొంచెం తలకి కాళ్ళకి రాసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ తిరిగి వచ్చే కదా బయట, అందువల్ల ఇంటికి రాగానే ఏం చేయాలన్నమాట, ఆ బయట ఉన్నటువంటి వాసనలు, ఆ భూతప్రేతాదుల యొక్క పీడ మరకట్టకుండా ఉండడానికి రాగానే మళ్ళీ పవిత్రంగా శుచిగా స్నానం చేయాలి. నేను చెప్పింది ఇది ఇప్పుడు ఆఖరణ పూజ అయిపోయాక, ఉన్మత్త భైరుడు పూజ అంతా అయిపోయాక నైవేద్యం అయిపోయిన వెంటనే మధ్యలో ఏమని కాసుమా, నైవేద్యం అయ్యాక కాదు ఇది, మొత్తం చెట్ట చివర హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ ఉమ్మెత్తకాయల రసం బయట వేయాలి. పూజ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి ఫలాలు నైవేద్యం పెట్టండి అన్నంత వరకు చెప్పాను. నైవేద్యం అయిపోయిన తర్వాత అప్పుడు షోడశోపచారాలు లేక ఈ పంచపూజలు చేసినటువంటి వాడు కాలభైరుడు ఎదురుగుండా కూర్చుని ఏకధాటిగా మంచి నీటితోటి అభిషేకం చేయండి. తెలిస్తే రుద్రంతో కానీ, నమక చమకములతో కానీ, పాశుపతంతో కానీ, ఏవైనా శ్రీ సూక్త, పురుష సూక్త, మంజు సూక్తాదులతో కానీ అభిషేకం చేయండి. మాకు మంజు సూక్తాదులు, శ్రీ సూక్తాలు లేక నమక చమకాలు ఇవేమీ చేత కావనుకున్నటువంటి వాడు కాలభైరవాష్టకం ఎలాగో నేను గానం చేసినది యూట్యూబ్లో ఉన్నది కనుక కాలభైరవాష్టకాన్ని మీరు చదువుతూ కానీ వింటూ కానీ అభిషేకం చేయండి. ఇవేమీ చేత కాకపోయినా ఓం రురు రురు ఉన్మత్త భైరవాయ నమః, ఓం రురు రురు ఉన్మత్త భైరవాయ నమః, ఓం రురు రురు ఉన్మత్త భైరవాయ నమః ఈ మంత్రమును చదువుతూ ఉన్మత్త భైరవుని జలంతో అభిషేకించండి. ఈ జలాన్ని ఆకరణ తీర్థంగా తీసుకోండి. అభిషేకం అయిపోయాక శుభ్రంగా ఆ శిలను తుడిచేసి మళ్ళీ కాస్త గంధం పూసి ఇందాక చెప్పినట్టుగా మీకు తోచిన నైవేద్యాలు ఇవి పెట్టండి, హారతి ఇవ్వండి, స్వామికి నమస్కరించి లెంపలు వేసుకుని మేమేదైనా అపరాధములు తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉంటే అపరాధములన్నీ క్షమించి నన్ను అనుగ్రహించు పరమాత్మ, మా ఇంటిలో ఎవరికి ఏ విధమైన మానసిక రోగములు శారీరక రోగములు రాకుండా చేయము. మాలో ఉన్న ఉన్నతతని తొలగించము. మేము ప్రజలకి ఉపకారము చేయువారమే తప్ప అపకారం చేసేవారేమి కాకూడదు. మాలో ఎప్పుడు గురు భక్తి తప్ప గురుద్రోహం రాకుండా చేయము అని కోరుకోవాలి.
ఈ పూజ చేయటం వల్ల మనస్సు స్వస్థత పొందుతుంది. అప్పుడేమిటి లాభం అన్నమాట, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఐకమత్యం వస్తుంది, గురు శిష్యుల మధ్యలో బంధం పెరుగుతుంది, సాధన చేసేవాడు ఇంకా సాధపడుగుతాడు, భగవంతుని మీద భక్తి పెరుగుతుంది. దీని ప్రభావం మీరే చూస్తారు, నమ్మి చేయండి. ఇది ఉన్మత్త భైరవ పూజ. ఆ తర్వాత మరొక భైరవుడున్నాడు, ఆయనే కపాలి భైరవుడు. కపాలము చేత ధరించువాడు గనక పరమాత్ముణ్ణి కపాల భైరవుడు అన్నారు. భైరవులు 8 మంది గురించి మీకు చెప్పాను కదా ఇప్పటికే వరుసగాను, అసితాంగుడు వరుసగా చెప్పుకొచ్చాను, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, ఇక్కడికి వీళ్ళయ్యాక ఇప్పుడు కపాలి భైరవుడు అనేటటువంటి భైరవుడు. ఈ కపాలి భైరవుడు ఎటువంటి వాడు, పూర్వం బ్రహ్మకపాలం ధరించాడని చెప్పుకున్నాం కదా, అందువల్ల బ్రహ్మకపాలమును చేత ధరించినటువంటి భైరవుణ్ణి కపాలి భైరవుడు అంటారు. ఈ కపాలం పుర్రి చేత పుచ్చుకుని ఇంటింటికి తిరుగుతాడు ఆయన. ఆయన మెడనండా పుర్రెలు ఉంటాయి. ఈ కపాల భైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం మళ్ళీ ఎప్పుడు పుర్రిగా మారం. అంటే అర్థమైందిగా మీకు, వాటికి మనిషి చచ్చాక వీడు తగలబడితే వీడి పుర్రి బయటపడుతుంది. ఈ పుర్రెల్ని ఏ నక్కలో కుక్కలో పీక్కునైనా తింటే రాక్కుంటాయి, లేదా శ్మశానంలో పెటిల్లు అనే శబ్దంతో ఇది పగిలి కాలిపోతుంది, లేదా ఒక్కొక్కడు కపాల పక్షం అనే పెరుగుతారు, ఎత్తి మీద కర్రతో పడతారు, అది ఇది కాకపోతే దిక్కు లేకుండా ఏ భూమిలోనూ కప్పడిపోతే ఈ పుర్రె క్రమంగా కొంతకాలానికి భూమిలో శిథిలమైపోతుంది. అదే కపాల భైరవుణ్ణి మనం పూజిస్తే మళ్ళీ ఇంకొకసారి కపాలం ధరించవలసిన అవసరం ఉండదు, అనగా జన్మ ఉండదు. పునర్జన్మ అంటూ ఉంటే కదా మళ్ళీ చావడం, చస్తేనే కదా మన కపాలములు ఇతరులు పారవడం. కాబట్టి ఇంకొకసారి వీడి కపాలం బయటపడవలసిన అవసరం లేదు అంటే అర్థం వీడికి పునర్జన్మ ఉండదు. అంత గొప్ప శక్తి కపాల భైరవుడిలో ఉన్నది. కపాల భైరవుణ్ణి పూజించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చెప్పారు. అందులో ఏంటంటే, ముందు కపాల భైరవుడు చేతిలో శూలం పట్టుకుంటాడు, చేతిలో కపాలం, మెడలో కపాల మాలలు ఉంటాయి, రోట్లో మంచి కూరలు ఉంటాయి, గొప్ప జటాచూటాలు ఉంటాయి, మంచి పడవైన ఆకారంతో ఉంటాడు. ఇటువంటి విగ్రహం తయారు చేసుకోండి. విగ్రహాలు చేసుకోలేనటువంటి వాడు ఒక రాయిని పళ్ళెల్లో పెట్టుకోండి, పళ్ళెల్లో పెట్టుకుని కపాల భైరవాయ నమః అని ఆవాహన చెయ్యండి. ఆ తర్వాత ఆయనకు కూడా షోడశోపచారాలు చెయ్యండి, లేదా ఇందాక చెప్పినట్టు పంచపూజలు చెయ్యండి. ఈ కపాల భైరవుడికి ఎదురుగుండా కూర్చుని మనం, మేము మానవులమై పుట్టాం, నిరంతరం దోషాలతో నడుస్తున్నాం, ఎప్పుడూ జన్మలు ఎత్తుతూనే ఉన్నాం, ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగరం దుఃఖం అంటూ మనం ఆయనకి భక్తితో నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్నాక ఆయన్ని ఎలా పూజించాలో రాబోయే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మంగళమారతి.